అలాంటి భవ్యమైనటువంటి తిరువెంబావి ఒకటి ఉన్నది. ఎందుకు ధనుర్మాసం శివ ప్రాధాన్యం గనక, అక్కడ ఉషక్కాల స్నానం, ఉషక్కాలంలో శివ పూజ. ముఖ్యంగా శివపురాణంలో చెప్తాడు ధనుర్మాసంలో ఉషక్కాలంలో శివారాధన చేయడం ఎంత గొప్పదో చెప్పాడండి. అందుకు శివాలయాల్లో కూడా ధనుర్మాసంలో ఉషక్కాల పూజ జరగాలి. ప్రమాణం ఏమయ్యా శివపురాణం మీరు చూడండి. అంతేకాదు ధనుర్మాసంలో మొత్తం చేయాలి, కనీసం ఆర్ద్రా నక్షత్రం గుర్తుందా, దాదక ప్రత్యేకత. ఆ రోజున పరమేశ్వరుడు మహాజ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆ అగ్నిలింగాన్ని తర్వాత బ్రహ్మ విష్ణువులు పరీక్ష చేయడం, తెలుసుకోవడం, తర్వాత పూజించారు. ఆ పూజించిన రోజు మహాశివరాత్రి, ఉద్భవించిన రోజు మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రం. ఈ విషయం ప్రమాణం శివపురాణం స్పష్టంగా కనబడుతున్నది. అందుకే లింగోద్భవం అని మనం చెప్పినా బ్రహ్మ విష్ణువులు గుర్తించి పూజించారు కనుక మహాశివరాత్రి మనకు ప్రధానమైంది. కానీ ఆవిర్భవించింది మాత్రం అరుణాచల క్షేత్రం నుంచి ఆయన ఉద్భవించాడని, అరుణాచలంలో మార్గశిర ఆర్ద్రా నక్షత్రం నాడు స్వామివారు ఉద్భవించారు. అందుకే శివలింగ గాథకు గాని శివ కళ్యాణ గాథకు గాని రెండిటికీ అనుబంధం ఉంది మార్గశీర్ష మాసంలో. ఇది తెలుసుకోవాల్సింది. తన ముహూర్తం ఎప్పుడు నిర్ణయింది? మార్గశీర్ష మాసంలో ఒకనొక సోమవారం అన్ని గ్రహములు చక్కటి స్థితిలో ఉన్నాయట. అది ముహూర్తం నిర్ణయించి దానిని లిఖించి ముఖ్యమైనటువంటి మంత్రుల ద్వారా, పెద్దల ద్వారా ఆ లేఖని కైలాసానికి పంపించారండి శివుడి వద్దకు. ఇదిగో ముహూర్తము నిర్ణయింపబడింది, మీరందరూ సపరివారంగా రావాలి, ఆ పరివారంతో వచ్చి నువ్వు మా అమ్మాయిని చేపట్టాలి అని వారందరూ కూడా హిమవంతుని చెప్పిన మాట చెప్పి చేతికిచ్చి సంప్రదాయబద్ధంగా వెళ్ళిపోయారు. తిలకం దిద్ది చేతికిచ్చి వెళ్ళారట. పట్టు కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. ఎప్పుడైనప్పుడు పెళ్లి అవన్నీ చూశాడే పెట్టాడా, ఏం చేయాలో తెలియలేదుట. ఒక్కసారి తలంచుకోగానే వెంటనే నారదుల వారు వచ్చారు ఆయన. ఇలాంటి పనులకు ఆయనే కమ్యూనికేషన్ సిస్టమ్ గట్టిగా ఉంది ఆయన దగ్గర. ఎవరి దగ్గరికి ఎప్పుడు ఏమివ్వాలో, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్నా ఆయన చూసుకోవాలి. క్షణాల్లో మొత్తం లోకాలకంతా లింక్ పెట్టి మహానుభావుడు ఆయన. అందుకు ఆయన ఏం చేయాలంటావు, ఇప్పుడు నేనేం చేయాలి, పెళ్లికి పిలిచారు, ఎవరితో వెళ్ళాలి, ఈ ప్రమద గణాలు నేర్చుకుని వెళ్తే ఏమైనా బాగుంటుందా, మొత్తం ఎవరెవరు రావాలి ఏమిటో అంటే అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు పిలవాలే గాని నీతో రాని వాళ్ళు ఎవరయ్యా అన్నట్ట. మొత్తం దేవతలందరినీ పిలుస్తానన్నాడు. పిలుస్తావా, ఇది ఒక్క మాట చెప్పు, ఈ పెళ్లికి నాతో పాటు ఎవరు వస్తారో వాళ్లే నా వాళ్ళు, కాని వాళ్ళు నా వాళ్ళు కారని చెప్పు అన్నట్ట. చూడండి గట్టిగా చెప్పాడు. అంటే చెప్పడం అంటే ఉద్దేశం అందరు రావాలని. సరే వెంటనే నారదుల వారు వెళ్ళి చెప్పడం ఆలస్యం. లక్ష్మీ సమేతుడై వైకుంఠంలో ఉన్న సమస్త పరివారంతో నారాయణుడు ముందు వచ్చేట, శివకార్యాలకు ముందు ఆయనే ఉంటాడు. ఆ తర్వాత వెంటనే వచ్చింది సరస్వతి సమేతుడై బ్రహ్మదేవుడి సమస్తమైనటువంటి సత్యలోక పరివారంతో ఆయన విచ్చేశారు. ఇక ఆ తర్వాత శచీదేవితో కలిసి ఇంద్రుడు ఇలా సమస్త దిక్పాలకులు వారి వారి పత్నులతో వారి వారి పరివారాలతో వచ్చారండి. కైలాసమంతా సందడి సందడి, మొత్తం దేవగణములు. దేవగణాలు ఎన్ని రకాలున్నాయో శివపురాణంలో వర్ణిస్తారు. ఇక్కడ ఎన్ని రకాల దేవగణములు, ఆ దేవగణాలు ఉపగణాలు. ఇవంటే మన 33 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ నెంబరే ఉంది ఇక్కడ. అంతమంది దేవగణములు వచ్చి అక్కడ ఉన్నారు. ఈ దేవగణములన్నిటితో పరమేశ్వరుడు ఇంక సిద్ధం అవ్వాలి. ఆయనకి ఇప్పుడు పెళ్లి కొడుకు అలంకారం చేస్తున్నారండి. ముఖ్యంగా సప్తమాతృకులను ఎప్పుడు ఉంటారు వాళ్ళు ప్రధానంగా పూనుకున్నట్ట, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. బ్రహ్మదేవుడు అధ్యక్షత అక్కడ, ఎందుకంటే మగవాడు కదైనా అందుకే మగ ఆయన కూడా ఉన్నాడు అక్కడ. అలంకారం అంతా బ్రహ్మదేవుడి దగ్గరుండి చూసుకున్నట్ట. శివుణ్ణి చక్కగా అలంకారం చేశారు. ఇది వరకుట్లాగా చర్మాంబరాలు సర్పాలు ఇవేవిలో చాలా అందంగా తయారయ్యాడు. మంచి జుట్టు ఇవన్నీ చేసుకుని చక్కగా అందంగా వరుడు వేషం వేశాడు ఆయన. అబ్బా ఎంత బాగున్నావయ్యా, అందుకే నేను కామేశ్వరుడు అంటారేమో అన్నాడు ఈయన. కామేశ్వరుడు అంటే కమనీయత్వాత్, కమనీయమైన రూపం కలవట్ట. అందుకు ఆనందపడిపోయాడు బ్రహ్మదేవుడు. అబ్బా ఎంత మహాసుందరాంగుడు అండి, సత్యశివ సుందరాకృతి పరమేశ్వరునిది. అందుకు వరుడు వేషంతో ఉన్న పరమేశ్వరుడు సిద్ధమయ్యాడు. ఇప్పుడు పెళ్లి కొడుకు కనుక నడిచేటప్పుడు విష్ణువు చేయి పట్టుకున్నట్టండి ఆయన, చక్కగా టీవీగా నడిచి వస్తున్నాడు. తిన్నగా వచ్చాక ఆ నందీశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ పెళ్లికెళ్ళినా నేనే ఊరేగింపు. ఆ నందీశ్వరుని చక్కగా అలంకారం చేశారు. ఆ పైన మంచి వస్త్రం వేశారట, అలంకృతం, రత్నాలన్నీ అక్కడ వేలాడుతున్నాయి. ఆయన కొమ్ములకి బంగారపు తొడుగులు, గిట్టలకి బంగారపు తొడుగులు, ఆయన గేయాల్సిన వేషం అంతా ఆయన వేశారు. దాని మీద పరమేశ్వరుడు కూర్చున్నాడు. బయలుదేరింది పరివారం మొత్తం, అందరూ కలిసి వస్తూ ఉన్నారు ఔషధి ప్రస్థానికి. ఆ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సందడి సందడి, విశ్వకర్మని దగ్గరికి పిలిచేట. ఎందుకంటే వారం రోజుల్లో పెళ్ళంటే రాబోతున్న వాళ్ళందరూ దేవగణాలంటే వాళ్ళకేమీ లోటు లేకుండా జరగాలేదు. తూతు మంత్రం పెళ్లి కూడదు, అద్భుతంగా జరగాలి ఇది. అందుకు నువ్వు తప్ప ఎవడు ఇప్పుడు లాభం లేదని విశ్వకర్మ సహాయం కోరాడు. ఆయన ఇంకా రమ్యమైన కట్టడాలు అక్కడ నిర్మాణం చేసేట. అద్భుతమైనటువంటి చలువు పందిళ్లు వేయడం, మండపాలు నిర్మాణం చేయడం, విడిది గృహాలు నిర్మాణం చేయడం అన్ని ఏర్పాటు చేశాడు ఆ హిమాలయ పర్వత ప్రాంతం అంతా కూడా. అంతేకాదు ఎటు నుంచి చూసినా పెళ్లిని చూడగడిగేలాగా మండపం ఏర్పాటు చేసేటండి. కళ్యాణ వేదికలో పెళ్లి జరిగినప్పుడు నాకు కనబడలేదు నాకు కనబడలేదు నువ్వు కొంచెం తలదించు అనక్కర్లేదు, ఎవరు ఎక్కడ కూర్చున్నా అందరికీ కనబడేలాగా తయారు చేసేట. అంటే ఒక స్టేడియంలో పెట్టాడేమో ఏమిటో, మొత్తానికి అద్భుతంగా తయారు చేశాడు అదంతా. వేదిక అలంకరించాడు రకరకాల స్తంభాలు, ఆ స్తంభాల మీద సకల దేవతల లీలలు శిల్పంగా చెక్కించేటండి. మొత్తం అద్భుతంగా తయారైపోయింది. ఈ లోపల వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ వస్తున్నప్పుడు దేని పద్ధతి దానిది, సంప్రదాయం పాటించాలి కదా. అందుకే సంప్రదాయ ప్రకారంగా ఏమిటి అంటే, వచ్చిన వాళ్ళు ఊరు పొలిమేర దగ్గర ఉండగానే ఇక్కడ మగవాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. సరిగ్గా వారు కోట యొక్క ముఖద్వారం దాకా వచ్చాక మిగిలిన వాళ్ళందరూ విడిది గృహాలకు వెళ్ళినా పెళ్లి కొడుకును మాత్రం అక్కడ ఉంచి ఇంటి ముత్తైదువులు పరివారంతో వెళ్ళి హారతి ఇచ్చి ఆయన లోపలికి తీసుకురావాలి. ఇది సంప్రదాయం. ఇప్పుడు ఊరు పొలిమేర దాకా వాళ్ళు రాబోతున్నారన్న వార్త చెప్పడం కోసం నారదుల వారు వచ్చేస్తారు. ఈయన మహానుభావుడు, అటు ఉండగలడు ఇటు ఉండగలడు. అందుకు ఆ దేవగణములతో వచ్చినటువంటి వారు విష్ణువు చెప్పేట, మనం వస్తున్నాం కాసేపట్లో పొలిమేర దగ్గరకు వస్తామని వెళ్ళి హిమవంతుడితో చెప్పు అని. అక్కడ హిమవంతుడు ఆయన పరివారం అంతా కూర్చున్నారు. అప్పుడే బోళ్ళు అంతమంది వచ్చేసారండి ఆడపల్లి వాళ్ళు. నదీ దేవతలు, బనదేవతలు, పర్వత దేవతలు వచ్చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమ్మవారి కొండంత బలమా, కొండలంత బలము. ఎందుకంటే కొండలన్నీ అక్కడే ఉన్నాయి. మైనాకుడు, సహ్యాద్రి, మరద పర్వ, మలయ పర్వతము, దద్దుర పర్వతము, వింధ్య పర్వతము అక్కడ వర్ణిస్తాడండి. ఇన్ని కొండలున్నాయా అనిపిస్తుంది మనకి. అదేవిధంగా వెంకటాచలము, ఇత్యాది మహాపర్వతములన్నీ వచ్చి కూర్చున్నాయి. అక్కడ దివ్య పర్వతములు, గొప్ప పర్వతములు అన్నీ కూడా రూపులు ధరించి వచ్చున్నాయి. ఇలాగ మొత్తం మన దేవతలు, ప్రకృతి దేవతలు, సర్వదేవతలు అక్కడ ఉన్నారు. ఇలాగ పర్వత దేవతలు, ప్రకృతికి సంబంధించిన శక్తులన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ నారదులు వారు రాగానే మహానుభావ ఏమిటి విషయం అని అన్నారు. ఏమిటో నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. ఏమిటంటే ఎవరు వస్తారని చెప్పదలుచుకున్నానో వారందరూ ఇప్పుడే వచ్చేసినట్టుందే అన్నట. ఈయన చమత్కారం ఏంటో వాళ్ళకి అర్థం కాలే. ఏమిటయ్యా ఏమిటి నువ్వు చెప్తున్నది అంటే, మీరు చెప్పిన చెక్కిన శిల్పాల్లో విష్ణువు లీలలు, ఇంద్రుడి లీలలు, శివలీలలు అన్ని చెక్కారు. అవి ఎలాగున్నాయంటే ఆ దేవతలే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టున్నాయి శిల్పాలు. అందుకే నేను ఎవరిని తీసుకొస్తున్నానని చెప్పదలుచుకున్నానో వారు వచ్చేసారా అనిపించింది అన్నట. అంటే శిల్పకళను అంత మెచ్చుకున్నాడు ఆయన. ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు అన్నట. ఇంతకు విషయం చెప్పవయ్యా వాళ్ళందరూ వస్తున్నారని వెంటనే మగాళ్ళందరూ బయలుదేరిపోయారండి వాళ్ళని ఎదుర్కొనడానికి. ఇంక ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళు. నారదుడు కూడా వాళ్ళతో వెళ్ళబోతూ ఉంటే మేనాదేవి, స్వామి ఇలా రా అంట, నువ్వు వెళ్ళక్కర్లేదు వాళ్ళందరూ వెళ్తారు, నీకు చిన్న పని ఉంది అందుకండి. ఏమిటంటే వీళ్ళందరూ శివుణ్ణి చూశారు. మా అమ్మాయి వెళ్ళి ఆయన చూసి సేవ చేసింది. ఈయన గారు కూడా అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. కానీ నేను ఎంతవరకు ఆయన చూడలేదు. ఎంత అత్తగారిని సరిగ్గా పెళ్లిపీటల దగ్గరే ఆయన చూడటం ఏంటి, మా అమ్మాయికి తెలుసుకుపోయేవాడు ఎలా ఉన్నాడో ముందు కాస్త చూడద్దు నేను. మా ఆయనకి ఎప్పుడు బుద్ధి పుట్టలేదు. ఇప్పుడైనా నీకు కోరుకుంటున్నాను ఏంటంటే, ఆ శివుడు ఎలా ఉంటాడో నాకు చూడాలనుంది. ఇప్పుడు అనేక మంది గుంపులు వస్తున్నారు కదా, అందులో శివుడు ఎవరో నువ్వే నాకు చెప్పాలి రా. అందుకు మన ఇద్దరం వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపల శివుడు ఎలా ఉంటాడో చూసేయాలి. అంటే ఎలా చూస్తామంటే, మా మేడ పైభాగం ఒకటి ఉన్నది, ఎలా కట్టారంటే మా కోట ఇక్కడగా నిలబడితే ఊరు పొలిమేరలో ఉన్నది కూడా స్పష్టంగా కనబడుతుంది. అంత కట్టారు పద మేడ మీదకి వెళ్దామని మేనాదేవి కొంతవరకు అంతఃపురకాంతలతో పాటు నారదులు వారిని తీసుకుని మేడ మీదకి తీసుకెళ్ళిందిట. అంతకంటే నా శివుణ్ణి చూపించడానికి భాగ్యం ఏంటుంది, చూపిస్తానన్నట. సరే ఈ లోపల అక్కడ పరివారం వస్తున్నారు. ముందుగా వచ్చేట ఒక ఆయన అగ్నిదేవుడు వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ముందుంటాడండి. అగ్ని అంటేనే దేవతలకు ముందుండి నడిపించేవాడు. అగ్ని ముందు చూశారు, మహా తేజస్సుతో ఉన్నాడు. వెంటనే ఆయననే శివుడు అన్నది. ఏంటనుకుంటున్నా, ఈయన శివుడు కాలు కొనగోరుకు కూడా సరిపోడు, ఇది చూసి అంత గొప్ప అనుకుంటున్నావు. ఆయన అంత కాంతి కూడా శివుడి కాంతి ముందు అత్యంత అల్పమేశమా, ఆయన్ని అగ్నిదేవుడు అంటారు అన్నాడు ఒక్కొక్కడు పరిచయం. అది అయిపోయిన తర్వాత కుబేరుడు కొడుకులు వస్తున్నట్టండి, నలకోబరుడు, మణిగ్రీవుడు. మహా అందంగా ఉంటారు వాళ్ళు. వాడైనా శివుడు అన్నట. నీకు తొందరపాటు ఎక్కువ, ఇదేంటి శివుడు వీణ వాయన అందం ముందు వీళ్ళు దేనికి పనికి వస్తారు, వీళ్ళు ఆయన దాసులకు 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 దాసులు. ఆయన సౌందర్యం ఎక్కడ, ఆయన తేజస్సు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, ఈయన శివుడు కాదు అన్నట. ఇలా ఒక్కొక్క దేవతలు రావడం, శివుడేమో అనుకుని వీడు అడగడం, ఈయన కాదని చెప్పడం చూస్తూ ఉంటే వీడు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. శివుడు అంటే వీటన్నిటినీ మించి మహా సౌందర్యవంతుడు అన్నమాట అని మనస్సులో చాలా చాలా ఊహించుకుంది. ఈవిడు ఇలా అనుకుంటుందని అక్కడ వృషభం మీద కూర్చుని స్వామికి తెలిసిపోయింది సర్వాంతర్యామి. ఆయనకి తెలియదా, వెంటనే అనుకున్నాడు ఓహో వీళ్ళందరూ కేవలం బాహ్య వస్తువులు చూసి సౌందర్యం అనుకుంటున్నారన్నమాట అనుకుని వెంటనే రూపం మార్చాడండి మహానుభావుడు. ఉన్నవాడు ఉన్నట్టు మార్చేశాడు. ఎంత అందంగా అలంకరించి పంపించారా, మొత్తం రూపం మార్చేశాడు. మళ్ళీ జటాజూటం, పాములు, చితాభస్మం, మూడు కళ్ళు, అవి ఐదు. పైగా యోగ అంట, నిద్రపోతున్నాడో తెలియదు, యోగమో తెలియదు, అలా కళ్ళు మూసుకుని ఉన్నాడు పైన ఒకటి. కొంతమంది అలా కనిపిస్తూ ఉంటారు, కానీ ఆయనది యోగమేలేండి, నిద్రపోతున్నాడు కనిపిస్తుంది. మనది ఆ నిద్రలేండి, యోగంలా కనిపిస్తుంది. మొత్తాన్ని పరమాత్మ యోగముద్రలో నిద్రిస్తున్నట్టుగా ఉన్నట్ట. నిద్ర కళ్ళు, పైగా చర్మంట ఆశ్చర్యకరంగా గజ చర్మం పెట్టుకున్నట్ట, పచ్చి గజ చర్మంట. దాని ఈగలు జుమ్మను ఉసురుతున్నాయట వికృతం. దానికి తోడు పుర్రెల దండ బాగా వేలాడుతుంది. దానికి తోడు అంతవరకు చక్కటి వేషాలతో వచ్చిన ప్రమదలు కూడా గురుగారు ఆజ్ఞ వినగానే వాళ్ళు రూపాలు మార్చేసేట. ఒక్కొక్కరు ఒక్కొక్కరిది వికారమైనటువంటిది. ఒకటికి అంతముఖానికి ఒకటే కన్నుట, ఒకటికి తల లేదు, మొత్తం పొట్టే, దాంతో తిరుగుతున్నట్ట వికృత వేషాలు. కొంతమంది తల కిందులుగా పెట్టి గెంతులు వేస్తూ చిందులు చేస్తున్నట్ట, కొంత నోటుతో నాదాలు చేస్తూ వస్తున్నట్ట, రకరకాల వికారాలు. ఈ వికారాలన్నిటితో కూర్చుని వస్తున్నాడు ఆయన. వెంటనే నారదు అదిగో అదిగో శివుడు చూడు అన్నట్ట. అబ్బా ఎలా ఉన్నాడని చూసిందిట, మూర్చిపోయింది తల్లి వెంటనే. ఇదా ఎంతో అందగాడు అనుకుంటే ఇంత వికృతం, ఇంత అసహ్యం. మూర్చిపోయి నెమ్మదిగా తేరుకుని కళ్ళు నిలుముకుని మళ్ళీ చూసిందిట అదే వికార వేషం. వెంటనే నారదుని చూసింది, ఈయన అందగాడని మరేమనుకున్నావు, మహాసౌందర్యం అంటే అన్నాడు. అవును నువ్వేగా వచ్చి మా అమ్మాయికి లేనిపోని బుద్ధులన్నీ పెట్టావు, ఈయన గొప్పవాడు మహానుభావుడు అని తపస్సు చేయాలని మా అమ్మాయికి చెప్పావు, మా ఆయన గారికి లేనిపోని బుద్ధులన్నీ పెట్టావు. నువ్వేనా, నువ్వు తెచ్చిన సంబంధం ఇది. అందుకు సన్నాసులు తెచ్చిన సంబంధం తెచ్చుకున్నప్పుడు ముందు వెనుక ఆలోచించద్దు, మా ఆయన ఆలోచించలేదు. తర్వాత ఆఖరికి సంబంధం కలిపిన వాళ్ళు ఎవరు, గడ్డాలు మీసాలు పెంచుకున్న ఋషులు. మరి మీరు తెచ్చిన సంబంధం ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుంది, మా ఆయన అనాలి. ఆయన బుద్ధి ఏమైపోయింది, అందరూ చెప్పినంత మాత్రాన, బ్రెయిన్ వాష్ చేసినంత మాత్రాన బుద్ధి మార్చేసుకోవడమే. అందుకే ప్రేమ గుడ్డిది అంటారేమో, మా అమ్మాయికి కూడా ముందు వెనక తెలియలేదు ప్రేమించానో అంత అపస్ చేసి కూర్చుంది. ఇదేం బాగలేదు. మీరందరూ కలిసి మొత్తానికి మా అమ్మాయి గొంతు కోసేరుపండి, వీడిగా నేను ఇచ్చేది మా అమ్మాయినివ్వను అని. ఎక్కడున్నారు సప్తర్షులు చెప్పు, వాళ్ళు గడ్డాలు లాగుతానండి. ఇదే నేనేం కల్పించట్లేదండి. శ్మశ్రూణి త్రోటయామ్యహం అని మూలంలో ఉంది. వాళ్ళు కనిపిస్తే వాళ్ళు గడ్డాలు పట్టి లాగేస్తాను. ఎక్కడున్నారు చెప్పు. పైగా అరుంధతి ఆడకూతురు కదా, సాటి ఆడకూతురు గొంతు కొయ్యొచ్చా, ఎంత మోసం చేసింది, నేను ఎంత నమ్మాను, నీ దాసినన్నానే ఎంత మోసం చేసింది, మొత్తం మీద మీరందరూ కలిసి మోసం చేశారు అని శుభ్రంగా తిట్టింది. అప్పుడు సప్తర్షులు వచ్చారు. అన్నది కానీ వాళ్ళని చూడగానే ఆ పని చేయగలదా, ఎందుకు నా గొంతు కోసారు, మా అమ్మాయిని ఎందుకు ఇలా చేశారని అడిచిందిట. అప్పుడు వాళ్ళు, నీకు తెలియదమ్మా శివస్వరూపము, ఆయన ఎందుకు లీల చేస్తున్నాడో నాకు తెలియదు, ఆయనకు అసలు రూపం అంటూ లేదు, ఏ రూపంలోనైనా గోచరించగలడు, ఎందుకంటే సర్వం శివమయం. మనం ఏమనుకుంటామంటే ఏది సుందరమో ఏది మంగళమో ఇదే భగవత్ స్వరూపం అనుకుంటాం. మొదట్లో అదే భావించండి పర్వాలేదు, కానీ సర్వమునందు ఆయనే అంతర్యామి ఉన్నాడు, సర్వ వేషములు ఆయనే. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చమో నమో నమః. విరూపములు విశ్వరూపము అంతా ఆయనే ఇది తెలుసుకోని వీళ్ళు బోధిస్తున్నట్ట. వేదాంతం ఎలా ఎక్కుతుందండి, అంత తేలిక కాదు వేదాంతం ఎక్కడం. అందుకే కళ్యాణమో కథో ఆధారం చేసుకుని వేదాంతం ఎక్కించడమే. కానీ ఒట్టి వేదాంతం చెప్తే నిద్రలు వస్తాయి, లేదా కోపాలు వస్తాయి. కోపం వచ్చింది వీడికి, మీరు మీ వేదాంతాలు, నాకు ఇవేవీ తెలియవు, మొత్తానికి వికృత వేషధారికి నా పిల్లనివ్వను అని గట్టిగా పట్టు కూర్చుంది. సప్తర్షులు చెప్పారు వినలేదు, ఇంద్రాది దేవతలు చెప్పేట వినలేదు, మీకు బుద్ధి ఉందా లేదా అని వాళ్ళని తిడుతుంది. ఒక్కొక్కడు కూడా బ్రహ్మగారు వచ్చేట, నాలుగు తలకాయలతో బోధించేట ఎక్కలే, ఇంకా కోపగించుకుంది. ఈ సమయంలో హిమవంతుడు వచ్చి చెప్పాడు, ఏమిటనుకుంటున్నాను శివుడంటే, నేను ఆయన్ని చూశాను, ఆయన మంగళకరమైన వేషం, ఆయన రావడం మన ఇల్లు చేసుకున్న అదృష్టం, మన జన్మ చేసుకున్న భాగ్యం, వచ్చిన భాగ్యాన్ని కాలదన్నుకోకు నువ్వు, ఆయన కన్యాదానం చేయడం కంటే కావలసిందేమున్నది, ఇలాంటి భాగ్యం మనకి లభించింది, ఇలాంటి తప్పుడు పనులు చేయకు సుమా అంటే నువ్వు అసలు తండ్రివేనా అని ఆయన్ని తిట్టింది నాలుగు. ఈ లోపల అమ్మవారు వచ్చేటండి చెప్పడానికి, చూడమ్మా అని. ఆ కోపంతో అమ్మవారి దగ్గరకు వచ్చి వంచి గుద్దులు గుద్దిందిట గౌరీదేవిని. చూడండి ఇక్కడ, ఇది వర్ణించాడు శివపురాణంలో. మనం ఏం చేయగలం, ఆవిడ కూతురుగా పుట్టినందుకు అవి కూడా తీసుకుని తల్లి ఏం చేస్తామండి. గుద్దులు గుద్దితే చెలికత్తులు పక్కకు లాగేట, పక్కకు లాగి గదిలో పెట్టి తలపేసేట్టండి ఆవిడ. లేకపోతే ఇవిడ ఆవేశంతో ఏం చేస్తుందో తెలియదు. అక్కడ అంత కోపం ఇటు తిరిగింది, ఎందుకంటే వాళ్ళందరూ పెద్దలు మొగుడు, వాళ్ళ మీద ఏమైనా చేయగలదా, అంత కోపం కలిసి అమ్మాయి మీద చూపించింది. అప్పుడు వచ్చేటండి, ఎవరు చెప్తే శివతత్వం బాగా ఎక్కుతుందో ఆయన వచ్చేట చెప్పడానికి. ఎవరయ్యా అంటే నారాయణుడు. ఆయన వచ్చాడు, ఆయన ఒక్కడే శివతత్వం చెప్పగలడు, శివుడొక్కడే విష్ణుతత్వం చెప్పగలడు. ఎందుకంటే శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ, అది వారిద్దరు. ఆ నారాయణుడు చెప్పడం మొదలెట్టాక కొంచెం మెత్తబడిందిటండి. ఈ లోపల బ్రహ్మగారు నారదుని పంపించాడు, తొందరగా వెళ్ళి ఆయనతో చెప్పాల్సింది చెప్పని చెప్పాడు. నారదుడు పరిగెత్తెళ్ళట, ఏమిటయ్యే ఈ వేషం, ఇంత చక్కగా అలంకారం చేసి నేను తీసుకొస్తే హఠాత్తుగా ఈ వేషం మార్చి ఎందుకు అక్కడంత కల్లోలం పుట్టిస్తావంటే, ఏం లేదు ఆవిడకి తత్వం తెలియట్లేదు, తత్వం చెప్దామని ఇలా వేషం వేశానండి. ఈ తత్వాలన్నీ పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చు కదా, ఇప్పుడు బోధించేయాలా ఏమిటి అన్నర్థ అని, నువ్వు మళ్ళీ వరుడు వేషం వేసుకురా అన్నారు. అనగానే సరే అన్నాడు, వరుడు వేషం వేశాట. ఎలా వేశాడు, మళ్ళీ ఏదైనా కాస్ట్యూమ్స్ రూమ్లోకి తీసుకెళ్లి మేకప్ చేయాలా ఆయనకి, ఉన్నవాడు ఉన్నట్టు మారిపోయేట్టాడు ఒక్కసారి. ఆ వికృత రూపం అంతా ఒక్కసారి హఠాత్తుగా సుందరాకృతి ధరించింది. ఎందుకంటే పరమాత్మకి ఏ రూపం లేదు గనక ఏ రూపమైనా ధరించగలడు మహానుభావుడు, ఇది తెలుసుకోవాల్సింది. ఆయనకి ఎవడు అలంకారం చేయక్కర్లేదు, ఎలా తయారయ్యాడో చూడండి. ఇది వరకైతే వాళ్ళు అలంకారం చేశారు, వాళ్ళ అలంకారాన్ని మించిపోయిన అందంగా ఉన్నట్ట. భచితంబు కర్పూర పాళి కస్తూరిక భరితంగ రాగ సంపద వహించే పచ్చి ఏనుగుతోలు పసిది కమ్ములతోడి పట్టు పచ్చడము విభ్రమము దాల్చే. పచ్చి ఏనుగుతోలు పసిది కమ్ములతోడి పట్టు పచ్చడము విభ్రమము దాల్చే భుజభజ్యమున క్రాలు భోగి భోగంబులు తరహారంబుల చందముందే. ఎంత చక్కగా మారుతున్నాడు చూడండి, భుజమధ్యమున క్రాలు భోగి భోగంబులు తారహారముల చెన్నుంది పొంది. ఈ విధంగా అవన్నీ వేసుకున్న పాములు చక్కటి నక్షత్ర ముత్యాల మణుల హారాలుగా మారిపోయేట. అంతేనా, చికిలించు నెర్రగంటి చిగురు మోడుపు రెప్ప. ఎంత అందమైన తెలుగు మాటలండి. నిజానికి తెలుగు భాష సౌందర్యం తెలిస్తే పరవశించిపోతాం. ఇప్పుడు బండల్లా కూర్చుంటున్నాం, ఎందుకంటే భాష తెలియదు, మాధుర్యం తెలియదు, కవిత్వం యొక్క సౌందర్యం తెలియదు, సంగీతం యొక్క మాధుర్యం తెలియదు. గొప్ప కవిత్వం ఏదయ్యా అంటే మనకి కరెన్సీ నోట్ల రెపరెపలు, అదే గొప్ప పుస్తకం మనకి. ఆ కట్ట కరెన్సీ కట్టే గొప్ప పుస్తకం, దాని రెపరెపలే గొప్ప సంగీతం. మంచి సంగీతాన్ని ఆస్వాదించే శక్తి పోతోంది, గొప్ప కవిత్వాన్ని ఆస్వాదించే శక్తి పోతుంది, భాషతో బంధం తెగిపోతుంది, సంస్కృతితో సంబంధం తెగిపోతుంది. ఎటు పోతున్నామో తెలియట్లేదు, యంత్రాల్లో బండల్లా తయారవుతున్నాం. ఏ ఆర్తితో చెప్పానో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి పరిస్థితులు చూసి ఆనాడు అన్నాడేమో కాళిదాసు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. రసజ్ఞత లేని వారి కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నా నుదుట రాయకు 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 అన్నాడు కాళిదాసు. ఏం చేస్తాం, ఒక అందమైన పదానికి చలించిపోవాలండి. అంత గొప్ప కవిత్వం రాశాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి. చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప, ఎంత అందమైన మాట. ఎర్రని కన్నుకి ఆ రెప్ప ఉందిట, అలాగంటే చిగురులా ఉందిట రెప్ప. ఆ రెప్ప పెట్టినటువంటి పాలనేత్రం కాస్త హరితాళ తిలకంబు గరిమవడసే, కళ్యాణ తిలకంలా మారిపోయిందిట పాలనేత్రం. ఎంత అందమైన వర్ణన చూడండి. అంతేకాదు, దినమునందున వెన్నెల దీటి కొనగా శైశవత్వంబున విగత లాంఛనత చెంది చాల నొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తాను చూడామణిత్వము వహించే అని వర్ణిస్తున్నాడు ఇక్కడ. స్వామి రూపం ఎలా మారింది చూడండి, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితాంగ రాగ సంపద వహించే. పూసుకున్న భస్మమంతా కూడా పచ్చకర్పూరపు ధూళిలాగా ఘనసారములాగా చందనములాగా మారిపోయింది మొత్తం. అటు తర్వాత స్వామి ధరించినటువంటి సర్పములన్నీ హారములుగా మారిపోయాయి. ఈ భవ్యమైనటువంటి వేషంలో ఉన్నటువంటి రమ్యత, ఆయన కట్టుకున్న ఏనుగుతోలు కాస్త బంగారుపు జరీతో కూడినటువంటి పట్టు బట్టలా మారిపోయిందిట మొత్తం. పైగా చంద్రలేఖ కాస్త చూడామణిలా మారిపోయిందిట. అందమైన జుట్టు, అందమైన కిరీటము, ఆపై చక్కని అలంకారములు వరవేషంలో పరమేశ్వరుడు. దానికి తోడు చేతిలో ఒక అద్దంట మధ్య మధ్యలో చూసి సవరించుకోవడానికి. అంత చక్కగా చేతిలో ఒక అద్దం కూడా పట్టుకున్నాడు మహానుభావుడు. బాగున్నానా అని అడిగట్టు అందరినీ. అబ్బా ఏమిటయ్యా, ఇలాగే ముందొచ్చుంటే గొడవ అంతా ఉండేది కదా అని. ఆ మాత్రం గొడవ లేకపోతే రసం ఎక్కడుంది. మొత్తానికి అలా నిలబడ్డట. ఈ లోపల విష్ణువు బోధిస్తున్నాడు. చిన్నగా నారదుడు అక్కడికి వెళ్ళాడు. ఇదిగో అమ్మా ఒకసారి చూసుకో ఇప్పుడు అన్నాడు. వెళ్ళి చూసి అబ్బా ఏమున్నాడు, ఇంతవరకు చూసిన ఏ దేవత కూడా ఈయన కాలి కొనగోరికి సరిపోరు, ఈయన సుందరేశ్వరుడు అందుటండి. అంతే సామాన్యుడా, మరి బుద్ధి వచ్చిందా, వెళ్ళు వెళ్ళు హారతలు ఇచ్చి తీసుకోండి. పాప అందరూ వచ్చేసారు, ఆయన అలా గుమ్మం దగ్గర అలా నిలబడిపోయాడు పాపం, వెళ్ళండి అంటే అప్పుడు మేనాదేవి మిగిలిన ముత్తైదువులు అందరూ కలిసి వెళుతున్నారు హారతలు ఇవ్వడానికి. ఈ లోపల శివుడు మన ఊళ్ళోకి వచ్చాడు అని తెలిసి ఓషధీ ప్రస్థంలో ఉన్నటువంటి వారందరూ ఎవరి పనులు అవి అక్కడికక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకొచ్చేచ్చండి. వచ్చి స్వామి యొక్క రూపాన్ని కన్నులారా చూస్తున్నారు. బ్రహ్మాది దేవతలు కూడా ఏ స్వామి యొక్క కాలి కొనగోరు కూడా చూడలేరు. ఆ స్వామి మన నగరంలో వచ్చి నిలబడి మనందరికీ దర్శనమిచ్చాడంటే ఆ పార్వతీదేవి ఈ రాజ్యంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం అనుకున్నట్ట. పార్వతీదేవి తపస్సు యొక్క ఫలం మనందరికీ పంచింది, అందుకు మనందరం చూడగలుగుతున్నాం అని వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. పైగా శివుణ్ణి చూస్తున్నప్పుడు తామేమిటో మర్చిపోయేట, తమ గృహాలేమిటో మర్చిపోయేట, అన్ని మర్చిపోయారు. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామ అని గోపికులు కృష్ణ పరమాత్మను చూసి అనుకున్నట్లుగా వీరందరూ కూడా కన్నులు ఈరోజు సఫలమయ్యాయి. ఇన్నాళ్ళు కళ్ళు ఎందుకున్నాయ్యా అంటే ఈయన్ని చూడ్డానికి, ఈయన్ను చూసిన కళ్ళతో మళ్ళీ లోకం చూడను అని ఒక తాదాత్మ్యం చెంది అందరూ చూస్తున్నారు పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. అటుపై ఆ మేనాదేవి వచ్చి అల్లుడి యొక్క స్వరూపాన్ని చూసి మిగిలినటువంటి ముత్తయ్యదేవుడితో కలిసి పరమేశ్వరుడి యొక్క మంగళహారతి ఇవ్వగా ఆయన్ని క్రమంగా విడిది గృహానికి తీసుకొచ్చారు. ఆ విడిది గృహానికి తీసుకురాగానే అక్కడికి విష్ణువు వెళ్ళి శివుడికి చెయ్యి అందించేటండి. ఆ చెయ్యి అందుకుని కింద పెట్టిన పీఠంపై పాదం పెట్టి వృషభం నుంచి దిగాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆయన విడిది గృహంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. ఈ లోపల ఇక్కడ అమ్మవారికి మంగళ స్నానములన్నీ చేయించి అలంకారములు చేయిస్తున్నారు. ఆ అలంకార శోభ జరుగుతోంది. అలంకారాలు చేయిస్తున్నప్పుడు దానికంటూ ఒక గృహం, అది భూషణ మండపము అని అంటారు. ఒక అద్భుతమైన గృహం, అన్ని రకాల అలంకారాలు ఉన్నాయట, అవన్నీ అలంకరించారు. అలంకరించిన తర్వాత అమ్మ కళ్యాణ తిలకం దిద్దుతోందండి. మేనాదేవి కళ్యాణ తిలకం దిద్దుతోంది. ఎలా దిద్దుతుందో చూడండి. ఇక్కడ దంత తాటంక మండనోద్భాసి అయిన ముద్దికన్నీయ ఆననాంభోజమెత్తి, ముద్దుకన్నీయ ఆననాంభోజమెత్తి తీర్చిదిద్దే మేనాకని మేనకాదేవి, తీర్చిదిద్దే మేనకాదేవి రక్తి మలయజంబున కళ్యాణ తిలక రేఖ, మలయజంబున కళ్యాణ తిలక రేఖ. ఎలా దిద్దిందయ్యా అంటే ఆ గడ్డం పట్టుకుని పైకెత్తింది అమ్మవారి ముఖాన్ని. ఆ ముఖం ఎంత బాగున్నదో వర్ణిస్తున్నాడు. దంత తాటంక మండనోద్భాసి అయిన ముద్దు కన్ని ఆననాంభోజమెత్తి. అమ్మవారు నవ్వుతోందిట. ఆవిడ పెదవుల్లో నవ్వు ఎప్పుడూ చెరగదండి. దరస్మేర ముఖాంబుజ, ఎప్పుడూ నవ్వు. ఎందుకంటే ఆనందం ఉంటే నవ్వు ఉంటుంది. మనము నవ్వుతూ ఉంటాం అప్పుడప్పుడు, వచ్చింది అదే బాధ. కానీ నిత్యమందహాసం అంటే నిత్యానంద స్వరూపం లోపల ఉన్నది. అందుకే సచ్చిదానంద రూపిణి అయిన అమ్మవారి యొక్క ఆనంద తత్వం నవ్వు రూపంలో కనబడుతోంది. ఆవిడ నవ్వుతోందిట. ఈ నవ్వు కాంతి, ఇటు అటు ఆ ముత్యాలు పెట్టినటువంటి తాటంకాలు పెట్టుకుందిట. ఆ ముత్యాల కాంతి కంటే అందంగా ఉందిట నవ్వు. కనుక దంత తాటంక మండనోద్భాసి అయినా అంటున్నారు ఇక్కడ. ఎంత అందమైన వర్ణన. అటు నవ్వు కాంతి, ఇటు తాటంకముల కాంతి, ఇటు అలంకరించినటువంటి ఆ చూడామణి మొదలైన వాటి కాంతితో ప్రకాశిస్తున్న అమ్మ యొక్క వదనాన్ని గడ్డం కింద చేయి పెట్టి ఎత్తి తీర్చిదిద్దె మేనకాదేవి రక్తి మలయజంబున కళ్యాణ తిలక రేఖ. అమ్మ కళ్యాణ తిలకం దిద్దిందండి. ఈ తర్వాత ఒక సందడి మొదలైందట ఆభూషణ మండపంలో. ఏమిటయ్యా అంటే వీళ్ళ సంప్రదాయం ప్రకారంగా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడే పుట్టింటి వారి తరపున అలంకారాలు ఇవ్వాలట, అత్తింటి వారి అలంకారాలు కూడా పెట్టాలటండి. అది నియమం అది. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు మూడు రకాల ఆచారాలు ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శాస్త్రాచారం, ప్రాంతాచారం, వంశాచారం, మూడింటి బట్టి పెళ్లిళ్ళు జరుగుతాయి. అందుకే భారతదేశంలో అందరూ వైదిక సంప్రదాయానికి చెందిన వాళ్ళైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెళ్లిళ్ళు కనబడుతున్నాయి. ఎందుకంటే మూడు భేదములు, శాస్త్ర, ప్రాంత, వంశ, మూడు రకాల ఆచారాలు. అలాగే వీరికున్నటువంటి ఆచారం ప్రకారంగా పద్ధతి ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా చూడండి, ఆచారము అనగా పరంపరగా వచ్చున్నది. అది శాస్త్రమైనా కావాలి, ప్రాంతమైనా కావాలి, వంశమైనా కావాలి. అంతేగాని మనం వెరైటీగా ఉండాలని చెప్పి శాస్త్రానికి అతిక్రమించి చేసేమా ఏం జరుగుతుంది అంటే కృష్ణ పరమాత్మ చెప్పండి, నేను చెప్పలేదు. ఆయన భాష తీసుకుంటే నాకంటే కరెక్ట్గా ఉంటుంది. మహానుభావుడు జగద్గురువు కదా, ఆయనకి భయం ఏమిటండి. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. ఎవడైతే శాస్త్ర విధిని అతిక్రమించి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడో వాడికి ఇహము ఉండదు, పరము ఉండదు అని చెప్తున్నాడు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే. అందుకే ఏం చెయ్యాలా ఏం చెయ్యకూడదా అన్నప్పుడు శాస్త్రాన్ని సంప్రదించి చెయ్యాలి. అందుకు శాస్త్రాచారం ప్రకారంగా అన్నీ జరగాలి. ఇప్పుడు అమ్మవారికి లాంఛనం లాంఛనమే. ఏమిటి, ఇంతవరకు పుట్టింటి వారి నగలు పెట్టారు, అత్తింటి వారు నగలు రావాలి. నవ్వుకుంటున్నట్టు మిగిలిన ఆడంగులు, ఏమొస్తాయి అక్కడి నుంచి, వస్తే పాములు పెట్టులు రావాలి అంతే అని నవ్వుకుంటున్నట్టు ఎవరికి వారు అంటే శివుడికి ఏమీ లేదు. ఇది అందరి భావం అండి. శివుడికి ఏమీ లేదా? సరే, అందరు ఇలా చర్చ చేసుకుంటున్నారు. అమ్మవారు గుసగుసలు వినబడుతున్నాయి. కాబోయే అల్లుడు గారికి ఏమీ లేదన్నమాట అనే మాట. ఆవిడ మనసులో నవ్వుకుంటోంది. ఈ లోపల సరిగ్గా భూషణం గదికి, ఆ గది యొక్క బయట ముబ్బల సవ్వడి వినబడిందిటండి. ఏ తల్లి ముబ్బల సవ్వడి వినబడితే దరిద్రాలన్నీ తొలగిపోతాయో ఆ తల్లి ముబ్బల సవ్వడి వినబడిందిట. అందరూ చూశారు ఎవరొస్తున్నారని. సాక్షాన్ మహాలక్ష్మి బంగారు పళ్ళెం పట్టుకు నిలబడిందిటండి అక్కడ. ఆ పళ్ళెం నిండా రకరకాల అలంకారములున్నాయి. ఈ అలంకారాలు పట్టుకొచ్చి, ఇదిగో మగ పెళ్లి వారి తరపతి నుంచి మేము వచ్చాము, ఇదిగో నగలు తీసుకోండి అని. ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన నగలన్నీ వెలవలబోతున్నాయి దాని ముందు. ఎందుకంటే హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజస్రజ మా తల్లి తెచ్చిచ్చిందండి. చూసారా శివుడి వైపు అందరున్నారు. శివుణ్ణి మనవాణ్ణి చేసుకుంటే దేవతలందరూ మనవాళ్లే ఇది తెలుసుకోండి. ఇక్కడ సాక్షాత్ మహాలక్ష్మి అక్కడ వచ్చిచ్చింది. ఇవి మగపెళ్లి వారి నగలు. మొత్తం అలంకరించారు అమ్మవారిని. ఆవిడ్ని ఇంకా తీసుకురావడానికి సిద్ధం. ఈ లోపల గర్గమహాముని సిద్ధపడ్డట కళ్యాణ మండపం దగ్గర అన్ని ఏర్పాటు చేసి పెళ్లి కొడుకుని తీసుకురండి అని పిలిచారండి. వెంటనే మేళతాళాలతో ఆడపిల్లి వారు బయలుదేరారు శివుడిని విడిది గృహం నుంచి తీసుకురావడానికి. ఆ వెళుతూ ఉంటే తెరిచిపోయింది. ఇప్పుడు నన్ను కళ్యాణ మండపం దగ్గర తీసుకెళ్తున్నారు లోపల వాడికి. ఆయనకి మంగళ స్నానాలు పెళ్లి కొడుకు వేషం వేశారు కూర్చున్నారు. లోపలేమో కాళీ ప్రాపణ లాలసహ అని మాట అంటారు. ఇక్కడ కొద్దిసేపట్లో కాళీదేవి చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఆయనకు ఉత్సాహంగా ఉంది కానీ బయటకు కనబడకుండా బింకంగా కూర్చున్నట్టండి. అప్పుడు వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ వృషభంపై ఎక్కాడు విడిది గృహం నుంచి. క్రమంగా పెళ్లి మండపం దగ్గర తీసుకొచ్చారట. ఆ వస్తున్నప్పుడు పరివారం ఎలా ఉందో చూడండి. ముందు భాగంలో బ్రహ్మదేవుడు హోమద్రవీములన్నీ పట్టుకు కూర్చున్నట్ట. ఎందుకంటే మగపెళ్లి వారి వైపు పురోహితుడండి ఈయన. సాక్షాత్ వేదములు ఎవరి నాలుగు ముఖాల నుంచి వచ్చాయో ఆయనే పురోహిత స్థానంలో ఉన్నాడు బ్రహ్మగారు. అందుకే ఆ మహానుభావుడు హోమద్రవ్యములు యజ్ఞ ద్రవ్యములన్నీ పట్టుకుని ఆయన ఉన్నట్ట ముందు భాగంలో. ఇటువైపు ప్రక్కన నిలబడి ఉన్నాడు నారాయణుడు ఆయనకి శివునకు. ఆ నిలబడి చేతిలో ఒక దండం పట్టుకున్నట్ట హేమదండం. ఇంకోవైపు ఇటు ఇంద్రుడు నిలబడి ఉన్నాడు. ఆయన చామరం పట్టుకు వీస్తున్నట్ట పరమేశ్వరునికి. దేవతలందరూ ముత్యాలు వేలాడుతున్న పెద్ద గొడుగు ఒకటి శివునికి పట్టేస్తాడు ఇక్కడ. అలాగ పరివారం అంతా కదులుతోంది. పైగా మిగిలిన దేవతలు ప్రమద గణాలు వీళ్ళందరూ కూడా మంగళవాద్యములు చేస్తూ శివ శివ మహాదేవ జయ జయ శంభో హరహర మహాదేవ నాదములు చేస్తున్నారు. అప్పుడే వర్ణిస్తారు కేతనములు వాయుపూరణములు అని వర్ణించారు ఇక్కడ నన్నుచోడ్డు కుమార సంభవంలో మనకి. అంటే జెండాలు బూరలు అవన్నీ పట్టుకున్నట్ట. అంటే ఆ కాలానికి సంబంధించినవి ఇవన్నీ పట్టుకుని పరమేశ్వరుని తీసుకొస్తూ ఉన్నారు కళ్యాణ మండపం వద్దకు. గర్గమహాముని అక్కడ కూర్చున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఠీవిగా నారాయణ్ణి చెయ్యందుకుని వృషభం దిగి ఆయన చెయ్యి పట్టుకుని పెళ్లి మండపం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. పరమేశ్వరుడు కూర్చున్నాడు. ఆయన చేత చెయ్యవలసిన కృత్యములన్నీ చేయిస్తున్నారు. ప్రపంచాన్ని శాసించేవాడు అక్కడ గర్గుడు బ్రహ్మ ఏం చెప్తే చేస్తున్నట్టండి. అంతే మర్యాద శాస్త్ర మర్యాద అంత చక్కగా పాటిస్తున్నాడు. ఈ లోపల అమ్మవారిని తీసుకురమ్మన్నారు. అమ్మవారు వస్తున్నారు. ఆ తల్లి వస్తున్న దృశ్యం చాలా రమ్యమైన దృశ్యాన్ని చూపుతున్నారు ఇక్కడ. ఆవిడ వస్తూ ఉంటే మంగళకరమైన వస్తువులు పట్టుకుని దేవతలు దేవతా స్త్రీలు ఋషి స్త్రీలు వస్తున్నట్టండి. ఎంత అద్భుతమైన దృశ్యం చూడండి ఇక్కడ. అందులో ఇటు అటు ఎవరు నిలబడ్డారయ్యా అంటే ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు సరస్వతీదేవి నిలబడి అమ్మవారి ఇరువైపులా ఉన్నట్ట. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇటు అటు ఇటు వారున్నారు. దానికి తోడు శచీదేవి మొదలైనటువంటి పురంధరులందరూ కూడా మంగళకరమైన పసుపు కుంకుమలు ఇలాంటి మంగళ ద్రవ్యములన్నీ పట్టుకుని ముందు ఉన్నారు, వెనక ఉన్నారు, చుట్టూ ఉన్నట్ట. అందులో దేవకన్యలు గంధర్వకన్యలు సిద్ధకన్యలు యక్షకన్యలు ఇలా సమస్తమైన దేవతాకాంతలు ఉంటూ ఉంటే మధ్యలో అమ్మవారి బిందువులా ఉన్నారండి. ఈ బిందువు చుట్టూ ఆవరణ దేవతల్లా ప్రకాశిస్తూ ఉన్నారు సర్వ దేవతాగణము. ఇది నడుస్తున్న శ్రీచక్రం వస్తున్నదా అన్నట్లున్నది ఇక్కడ మొత్తం కూడా. దానికి తోడు దీని ముందు ఎవరున్నారయ్యా, ముందు వారికి స్థానం ఇచ్చారు దేవతలు కూడా గుర్తుపెట్టుకోండి. వారెవరయ్యా అంటే ఋషిపత్నులు అరుంధతి మొదలైన ఋషిపత్నులందరూ పేరంటాళ్ళై ముందు నడుస్తున్నట్ట. ఇలా ఋషిపత్నులు దేవతా స్త్రీలు నడుమ దాసీభూత సమస్త దేవ వనిత అన్నట్ట తల్లి ప్రకాశిస్తున్నది. లక్ష్మీ సరస్వతుల నడుమ క్రమంగా పెళ్లి వేదిక దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మవారు కూర్చున్నారు. పరమేశ్వరుడు ఉత్సాహము ఉత్సాహము కానీ బయట కనబడకుండా మర్యాదగా జాగ్రత్తగా కూర్చున్నాడు. ఆ తల్లికి పరమానందముగా ఉన్నది. మొత్తం ఆనందంగా చూస్తున్నారు సర్వ దేవతలు ఋషులు ఆ కళ్యాణ వైభవాన్ని. ఆ గర్గమహాముని ఇటువైపు బ్రహ్మదేవుడు చెప్తున్న మంత్రములను అనుసరించి క్రియంతా జరుగుతున్నది. ఆ జరుగుతూ ఉండగా సరిగ్గా ప్రవర చెప్పడం జరుగుతోందండి. ఇది చాలా ముఖ్యం. కళ్యాణం అంటే ఏమిటో జాగ్రత్తగా తెలియండి. ప్రవర ఎందుకు చెప్తారు? కళ్యాణం అంటే సామాన్యం కాదు. ఉత్తమమైన ఇద్దరు స్త్రీ పురుషులు సంప్రదాయానుగుణంగా వివాహం చేసుకుంటే ఆ సమయంలో పితృదేవతలు ఆనందిస్తూ ఉంటారు. అందుకే పితృదేవతలను పూజించి కళ్యాణం చేస్తారు. ఇది తెలుసుకోవాలి. అందు కళ్యాణం వల్ల సత్సంతానం, వారు చేసే పంచయజ్ఞముల వల్ల పితృదేవతలు ధరిస్తారు. అందుకే పితృదేవతలను ఉద్దేశించి మనం పూజలు చేయడం జరుగుతుంది. 16 రోజుల తర్వాత పెళ్ళైన తర్వాత అంతవరకు జాజాల పాలికలను చేస్తారు, మీకు తెలిసేమో. అప్పుడు అవి కలిపిన తర్వాత 16 రోజులతో పూర్తవుతుంది పెళ్లి వేడుక. అప్పటి వరకు పితృదేవతలు ఉంటారట. ఇలా పితృదేవతలతో పెళ్లికి అనుబంధం ఉందని ఎవరికి తెలుసండి? ఆయన నావిడ నచ్చింది, ఆవిడ నాయన నచ్చారు, ముందు వెనక లేదు, సంప్రదాయం లేదు, ఏ సాంకర్యాకైనా సిద్ధము అని వివాహాలు చేసుకునే వాళ్ళకి తత్వం అర్థం కాదు. చిత్రం ఏంటంటే ఒకప్పుడు సాంకర్యాలు జరిగాయి అంటే ఏదో చాటునో మాటనో జరిగేది. ఈ రోజులు శుభలేఖలు ప్రింట్ చేసి మరి పెళ్లి చేసేస్తున్నారు. దానికంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు ఎందుకు? తమ పితరుల్ని తరింపజేయడానికి. దానికి ఒక పరంపర చూడద్దు. పరంపర చూడకుండా కాళ్ళు కడిగితే ఏమవుతుంది? వీళ్ళ పితరులతో సహా వీడు కూడా నరకంలో పడిపోతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రతి వారు కూడా వారి సంప్రదాయాలని గౌరవించుకోవాలి, లేదా నాస్తికులుగా బతకండి. అందుకని శాస్త్రాన్ని అతిక్రమించి ప్రవర్తించరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అని వివాహం అంటే ఏమనుకున్నారు భారతీయ సంస్కృతులు? వివాహం అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి చేసుకున్న ఒడంబడిక కాదు. దేవతల పితృదేవతల అనుగ్రహంతో కలియవలసిన బంధములు, అక్కడ వాడే మంత్రములు, శాస్త్ర పద్ధతులు, వీటి అంతరార్థమైనా తెలుసుకోవాలి. లేకపోతే మేము తెలుసుకోలేం కానీ వీటి చాలా గొప్పవి అని భావించాను. దానితో ఒక ఆయన అన్నాడు ఈ మధ్య, అటువంటిప్పుడు ఒక పని చేస్తే సరికదండి, పెళ్లి మంత్రాలని ట్రాన్స్లేట్ చేసి అయిపోయింది కదా, కొందరు ఇలాంటివి తాలు తయారవుతుంటారండి. ఏం జరుగుతుంది అయ్యా అలా పెళ్లి చేస్తుంటే? పెళ్లి పెటాకులు అవుతుంది, ఇంకేం కాదు. మంత్రాలు మనకు అర్థం కావడానికి కాదు, ఇది తెలుసుకోండి. మంత్రం అంటే ఏంటో తెలుసుకోండి. పెళ్లి మంత్రాలు మనకు అర్థం కావడం కోసం కాదు. మా గురువుగారు శివానందమూర్తి గారు దేరుకోలోకి ఆయన అన్నాడు, ఏమంటే రుద్రం చేస్తూ ఉంటే మాకేం అర్థం కావట్లేదండి, నీకు అర్థం కాకపోతే పర్వాలేదు, శివుడికి అర్థమవుతుంది చాలు అన్నాడు. ఇది ఆలోచించవలసిన అంశం ఇది. మంత్రం అంటే నిర్వచనం తెలుసుకోండి. దేవతని స్పందింపజేయునది మంత్రము. ఇది దేవతని స్పందింపజేసేది మంత్రం. స్పందింపజేయడం అంటే అర్థం తెలుసా? చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వడం అండి. మీరు ఎంత చెప్పండి మేము అలాగే నిద్రపోతామంటే దాన్ని జడత్వం అంటారు. స్పందించడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఎవరైనా పెద్ద ఆయన వస్తే రండి కూర్చోండి అంటాం, అంటే వాడు స్పందిస్తాడు, వచ్చి కూర్చుంటాడు, వాడికి అది అర్థమవుతుంది. అలాగే జంతువుని పిలిచే హే 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 అని కొడితే దానికి అర్థమవుతుంది. కనుక ఒక్కొక్కరిని స్పందింపజేసే పద్ధతి ఒకటి ఉంది. దేవతని స్పందింపజేసే శక్తి కలిగిన శబ్దానికి మంత్రం అని పేరు. ఇది తెలుసుకోండి. మంత్రం అంటే అర్థం తెలియకపోతే ఎలాగా? అందుకే మంత్రాలు చెప్పినప్పుడు ఆ దేవతలు స్పందిస్తారు. వివాహ సమయంలో గంధర్వ దేవతలు, కామదేవతలు, ఇక అజానజ కర్మదేవతలు, పితృదేవతలు, వీళ్ళందరూ అనుగ్రహం ఉంటేనే వివాహం చక్కగా నెలకొంటుంది. అందుకు ఆయా దేవతల్ని స్పందింపజేసే మంత్రశక్తిని అక్కడ వాడతారు, వాళ్ళు వచ్చి అనుగ్రహిస్తారు. ఇది తెలుసుకోవాల్సిన పద్ధతులు ఇవన్నీ. సంప్రదాయ వివాహంలో ఉన్న విశేషం ఇది. అలా దేవతలు అనుగ్రహించిన పెళ్లి కలకాలం హాయిగా ఉంటుందండి. అందుకు మంత్రములు అంటే తెలిసింది కదా, అనువదించకూడదు ఇవన్నీ కూడా. సరే, పద్ధతి జరిగింది. మొత్తానికి అక్కడ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పాలంటే పరంపర చెప్పాలి. తండ్రి, తాత, ముత్తాత ఇవన్నీ కూడా చెప్పాలి. అమ్మవారి వైపు ఏం ధోకా లేదండి, కావలసినంత ఉంది, మొత్తం చెప్పేశారు. ఇంకా వరుడు వైపు చెప్పాలి కదా. ఈ వరుడు ప్రవర చెప్పమన్నట్ట. వరుడు ప్రవర చెప్పంటే ఇటువాడు చూస్తున్నాడు, నేను పెళ్లికి ముందు అవన్నీ ఆలోచించాలి కదా, నాకు అమ్మా నాన్న లేదని తెలుసు. అమ్మా నాన్న ఇప్పుడు తాత ఎక్కడ ఉంటాడు, ముత్తాత ఎక్కడ ఉంటాడు, మొత్తానికి సభంతా కూడా అంతవరకు సందర్గా ఉన్నది సైలెంట్ అయిపోయింది. ఏం చెప్తాడు చూద్దాం. ఏమవుతుంది అన్నట్ట, తమరు ప్రవర చెప్పండి అడుగుతున్నారు ఇక్కడ మా పురోహితుడు వారు అనగానే చుట్టూ చూస్తున్నాడు, తమరు గోత్రం ఏమిటి, కులం ఏమిటి, ఏ వేద శాఖకి చెందిన వారు అంటూ ఉంటే శివుడు కదా అవమానమే కదండి. నిండు సభలో కూర్చోబెట్టి కులం గోత్రం లేనివాడు, తల్లిదండ్రి లేనివాడు, పుట్టుక ఏంటో తెలియని వాడు అంటే లౌకికంగా ఆలోచిస్తే తప్పుగానే కనిపిస్తుంది కదా. పెళ్ళనేది లౌకిక క్రియే కదా. శివుడు తల వంచు కూర్చున్నట్ట, దృష్ట్వా నిరుత్తరముఖ అన్నాడు. ఇక్కడ మూలంలో నిరుత్తరముఖుడు సమాధానం చెప్పలేదు చూస్తున్నట్ట. అందరూ సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే నారదులు వారు ఉండబట్టక వీణానాదం చేయడం మొదలుపెట్టాట. ఇదేమిటయ్యో బాబు, మేమందరం చాలా టెన్షన్ గా ఉంటే వీణ కచేరి మొదలెట్టావు అన్నట్టు. అంటే నీకు అసలు బుద్ధి ఉందా అన్నట్ట. అంతవరకు మృదువుగా మాట్లాడిన నారదుడికి ఆగ్రహం వచ్చింది. మొదటి నుండి గమనిస్తున్నాను, ఎవడు పెడితే వాడు శివుణ్ణి నోటుకొచ్చినట్టు బాగుతున్నారే. భగవంతుడి తరపున బాధించేవాడు భక్తుడు, గుర్తుపెట్టుకోండి. మా స్వామిని అంటే నేను ఒప్పుకోను. అందుకే భగవంతుడిని క్షమిస్తాడు కానీ భక్తుడు క్షమించడండి, నేను ఒప్పుకోను. ఏమనుకుంటున్నావు శివుడంటే, ఆయన ఎదురుగా ఒక రూపం ధరించి కనబడ్డాడు గనక నీకు వెంటనే ఆయన కులం గోత్రం అడగాలనిపిస్తుంది. అసలు ఆయన రూపంతో నువ్వు చూడగలవా? ఇదిగా పక్కన కూర్చున్న ఆవిడ చేసిన తపస్సు ఫలితంగా నువ్వు ఆయన రూపంగా చూడగలుగుతున్నావు. దొరికిన భాగ్యానికి సంతోషించక కులం గోత్రం అడుగుతావా? కడగడానికి ఆయన కాళ్ళు నీకు కనబడుతున్నాయి తెలుసా, అది నీ అదృష్టం. ఆయన యొక్క తుది ఏది మొదలేది తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. ఆయన మహాగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు అలాగ తుది మొదళ్ళు తెలియని పరమాత్మ ఒక రూపం ధరించి తన పాదం నీకు చూపించగానే అంత తేలికైపోయాడా నీకు? ఆయన్ని కులం గోత్రం అడుగుతావా? ఆయన కులం ఏమిటయ్యా, గోత్రం ఏంటయ్యా? ప్రళయ కాలాల్లో నశించిపోయే బ్రహ్మల కపాలాలన్నీ తన మాలగా పెట్టుకునే పరమాత్మ, ఆయనకు ఆది ఉందా, మధ్యముందా, అంతముందా? ఆయన అడుగుతావు నువ్వు కులం అంటే ఏమిటి? అయినా సరే ఆయన కులగోత్రాలు నేను చెప్తా వినన్నాడండి. ఉన్నాయి కులగోత్రములు, ఎందుకంటే రూపరహితుడైన పరమాత్మ ఒక రూపం స్వీకరించాడు అంటే దేని ద్వారా స్వీకరించాడో అది ఆయన కులం గోత్రం అవుతుంది. ఇక్కడ కొంచెం తత్వం వస్తుందండో, మెలకువగా ఉండండి. చెప్తున్నాడు ఆయన కులం ఏంటో గోత్రం ఏంటో చెప్తున్నాను విను, వివరిస్తున్నాడు ఇక్కడ. సగుణస్య మహేశస్య లీలయారూపధారిణ గోత్రం కులం విజానీహి నాదమేవ హి కేవలం. ఇది చెప్తున్నాడు ఇక్కడ.